నేను ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సమయం ముందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి కొన్ని విషయములను ధ్యానించుకునే వాళ్ళని ఆలోచించుంటుగా ప్రభు, మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కురుమరింపును మాకు అనుగ్రహించి మేము చేసేటువంటి ప్రతి పని కూడా మీ దృష్టికి యుక్తమైనదిగా ఉండలాగున మా జీవిత కాలంలో మేము మిమ్మలను మహిమపరిచి సంతోషపెట్టి మిమ్మలను ఘనపరిచి ప్రభు మేము మీ యొక్క సన్నిధి చేరేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామం అందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి బాగానే ఉండి ప్రభునందు కొనసాగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. సరే, ఈ దినమందు చిన్న వాక్యమును మనం చూసుకుందాము. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆయన వెలుగులో మన యొక్క హృదయం ఎలా ఉన్నదో మొట్టమొదటిగా చూసుకొనగలుగుతాము. ఆయన యొక్క సన్నిధికి రావటం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు రకరకములైనటువంటి కోరికలతో మనం రావచ్చు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ, ఆయన కృపలను కోరుతూ మనము ఆయన యొక్క సన్నిధిలోనికి రావచ్చు. లేకపోతే ఏమిటో మనకు తెలియనటువంటి విషయములను తెలుసుకుందామనేటువంటి ఆ యొక్క కోరికతో కూడా రావచ్చును. ఈ విధంగా ప్రజలైనటువంటి వారు రకరకములైనటువంటి అభిప్రాయములతో, రకరకములైనటువంటి మనస్తత్వములతో మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి వెళ్లేటువంటి వారై ఉంటుంటారు. ఈ వెళ్లేటువంటి దేవుడు నిజమైన దేవుడు కావచ్చును, లేకపోతే పూటీ దేవుళ్ళు కావచ్చును. చాలా మంది పూటీ దేవుళ్ళ యొద్దకే వెళుతూ ఉంటారు. వారు నమ్మేటువంటి వారు, వారు పూర్వీకులు నమ్మినటువంటి దేవుళ్ళను పడేటువంటి వారు, ఇలాంటి వారందరి దగ్గరకు వెళ్లి విచారణ చేయాలని, వారి యొక్క కృపను పొందాలని, ఆశీర్వాదమును పొందాలని అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇంకొకరు ఉన్నారు, వారేంటంటే అసలు దేవుడే లేడని నమ్మేటువంటి వారు. వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే లోకములో జరిగేటువంటి ప్రతి కార్యము కూడాను అది అంతా అలాగే జరుగుతున్నది ఆటోమేటిక్ గా అంతే తప్ప దేవుడు అనేటువంటి వాడు ఎక్కడా లేడు, దేవుడు ఉంటే కనబడాలి కదా అని వాదించేటువంటి వాడు. అదే విధముగా ఇంకా రకరకములైనటువంటి వాదనలను తీసుకుని వచ్చి దేవుడు లేడు అని ప్రూవ్ చేయటానికి సిద్ధమైనటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి బ్రాడ్గా దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారు, దేవుడు లేడని చెప్పేటువంటి వారు, ఈ రెండు రకాలని మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారిలో పూటీ దేవుడిని ఆరాధించేటువంటి వారు చాలా మంది ఉంటారు. నిజమైన దేవుడిని ఆరాధించేటువంటి వారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటుంటారు. నిజమైనటువంటి దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ఆయన మన శక్తికి మించినటువంటి వాడు, ఆయన నిజమైనటువంటి ఆధారభూతుడై ఉన్నాడు. ఆయనకు ఆది అంతములనేటువంటివి లేవు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు, నిన్నును నన్నును జగత్తుకు పునాది వేయక పూర్వమే ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనకు కనిపించకుండగా, ఆయనకు తెలియకుండగా మనము చేసేటువంటిది ఏమీ ఉండదు. అయితే అనేక మంది ఈ విషయములన్నిటిని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవిత యాత్రలో కొనసాగేటప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారమై ఉంటూ ఉంటాం. సరే, దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన యొక్క వెలుగులో నీ యొక్క హృదయమును చూచుకునేటువంటి వాడవై ఉంటావు. నీ హృదయమును నీవు నిజంగా చూచుకొనగలిగినట్లయితే ఆ పరిశుద్ధతలోను, ఆ వెలుగులోను నీవెంత అపవిత్రుడవో, నీ కార్యములు ఎంత అపవిత్రమైనవో, నీ యొక్క సహజమైనటువంటి లక్షణములు ఎటువంటి అపవిత్రమైనవో తెలుసుకొనగలిగినటువంటి వాడవై ఉంటావు. ఈ విధంగా నీ యొక్క హృదయమును గ్రహించుకొనగలిగినటువంటి శక్తి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన వెలుగులో నీవు నిలిచినప్పుడు నీకు కలుగుతుంది. చాలా మంది ఈ యొక్క విషయము జరిగిన తర్వాత, అంటే ఈ విధముగా తమ యొక్క హృదయమును తాము చూచుకొనగలిగిన తర్వాత, అప్పుడు చాలా మందికి కలిగేటువంటిది ఏంటంటే దీనిని సరిచేసుకునవలెను అనేటువంటి ఆ యొక్క ఉద్దేశము వారిలో కలగటం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఎదురుగా నిలబడినటువంటి దేవుడు అతి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ వెలుగులో మనము మనలను చూచుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క వ్యతిరేకత అనేటువంటిది, ఈ చీకటి సంబంధమైన చేష్టలు, మాటలు, కోరికలు ఇవన్నీ కూడాను బహు అపవిత్రముగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకు మనము చేరాలని అంటే, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్లి ఆయనతో నీవు సంభాషించవలనంటే, ప్రార్థించవలనంటే ఈ యొక్క పరిస్థితిలో వెళ్లలేవని నీవు గుర్తుంచుకుంటావు. ఉంటావు. దీనినే మనం రియలైజేషన్, గ్రహింపు అని చెప్పి అంటాం. సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తికి పశ్చాత్తాపం కలగటం అనేటువంటిది, ఆ తర్వాత ఆ వ్యక్తి చేసినటువంటి తప్పిదముల నిమిత్తమే క్షమాపణ కోరటం అనేటువంటిది ఆటోమేటిక్ గా జరగటం మనం చూస్తూ ఉంటాం. అయితే కొందరిలో ఈ విషయాలు వాటెంతటవే జరగకపోవచ్చును, వాటి కారణాలు ఏంటో తర్వాత చూద్దాం. అయితే వీటి యొక్క ప్రాముఖ్యతను, అంటే పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను, క్షమాపణ కోరటం అనేటువంటి వాటి యొక్క ప్రాముఖ్యతను తాను సరైన గ్రహింపు కలిగినప్పుడు గుర్తించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని కూడాను, అంటే గ్రహింపు అనేటువంటిది, పశ్చాత్తాపం అనేటువంటిది, ఆ తర్వాత క్షమాపణ కోరటం అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనము సరైనటువంటి గ్రహింపు కలిగినట్లయితే, ఆ గ్రహింపుతో వీటిని పూర్తి చేసినట్లయితే, అప్పుడు మాత్రమే మనం పొందేటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటిది సరైనటువంటి పునాదిని కలిగి ఉంటుంది. చాలా మంది మేము రక్షణ పొందామండి అని చెప్తూ ఉంటారు. అయితే వారిలో ఈ యొక్క గ్రహింపు అనేటువంటిది మొట్టమొదటగా ఎంతవరకు కలిగింది అనేటువంటిది మనకి ఒక్కోసారి ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క బ్రతుకును మనం చూచినట్లయితే వీరిలో సరైనటువంటి గ్రహింపు కలిగినదా, ఆ తర్వాత సరైనటువంటి పశ్చాత్తాపం కలిగినదా, ఆ తర్వాత క్షమాపణ సరైనటువంటి రీతిలో ఇతను గ్రహింపుతోనే కోరటం జరిగిందా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పునాదిని ఎంత గట్టిగా నీవు వేసుకునగలుగుతావో అంతే పటుత్వముతో నీ యొక్క రక్షణను కూడా నీవు పొందగలిగినటువంటి వాడవై ఉంటావు. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే రక్షణ పొందిన తర్వాత వీటన్నిటిని మనం మర్చిపోవచ్చండి, రక్షణ పొందేటువంటి సమయంలో మీరు చెప్పేవనేవి కావాలి గాని ఆ తర్వాత ఇక వీటి యొక్క అవసరతే లేదని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. లేదండి, వీటి యొక్క అవసరత అనేటువంటిది నీవు రక్షణ పొందేటప్పుడు ఉన్నంత ఆ తర్వాత లేకపోవచ్చును, కానీ వీటి యొక్క అవసరత అనేటువంటిది దినదినము నీకు ఉండి ఉండవచ్చును. అంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని నీవు గ్రహించుకునేటువంటి అడవుగా ఉండాలి. అవసరమైనట్లయితే అప్పుడు పశ్చాత్తాపం అనేటువంటిది, క్షమాపణ కోరటం అనేటువంటిది కూడా చేయవలసిన అవసరం ఉండవచ్చును. అయితే నీ జీవితాంతము వీటిని కొనసాగించవలసినటువంటి వాడవై ఉంటావు. మొదటగా గ్రహింపును గురించి ఆలోచిద్దాం. గ్రహింపు అనేటువంటిది దేవుడు మనిషిలో పెట్టినటువంటి ఆ మనసాక్షి అనేటువంటి దీపం యొక్క పని అయి ఉన్నది. దేవుడు ప్రతి వ్యక్తిలోనూ మనసాక్షి అనేటువంటిది ఉంచాడు. ఇది నువ్వేదో ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవలసినటువంటి అవసరం లేదు, పొందాల్సినటువంటి అవసరం లేదు. గాని ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించినప్పుడే ఈ మనసాక్షి అనేటువంటి దానిని నీలో దేవుడు ఉంచాడు. ఇది మనకి ఏం చేస్తుందంటే నువ్వు చేసేటువంటి విషయాల్ని గురించి నీకు తెలియజేస్తూ ఉంటుంది. తప్పు మార్గాల్లో వెళుతున్నప్పుడు అది నువ్వు తప్పు చేస్తున్నావని తెలియజేస్తూ ఉంటుంది. అదే విధంగా దేవుని యొక్క మార్గాలలో, ఆయన యొక్క కట్టడాలలో నువ్వు నడుచుచున్నప్పుడు నువ్వు సరైనటువంటి దారిలోనే ఉన్నావు అని తెలియజేస్తూ ఉంటుంది. చాలా మందికి మనసాక్షి ఉన్నదని తెలుసు, కానీ ఈ మనసాక్షిని పక్కన పెట్టివేసి వారంతటి వారు తమ యొక్క స్వార్థ ప్రయోజనములను వెతుకుతూ ఆ పనిలో ఏం చేస్తూ ఉంటారంటే మనసాక్షిని ఓవర్ రైడ్ చేస్తూ అనేక సార్లు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవితంలో చేసేటువంటి ప్రతి చెడు కార్యము కూడాను వారి స్వార్థ ప్రయోజనమును మాత్రమే గురిగా పెట్టుకుని వారు ముందుకు నడిచేటువంటి వారై ఉంటూ ఉంటారు. అయితే ఈ మనసాక్షి అనేటువంటి దానికి ఒక లక్షణం ఉన్నది. అదేమిటంటే చాలా సార్లు నీవు ఓవర్ రైడ్ చేయటం ప్రారంభించినట్లయితే అది పని చేయటం మానేస్తూ ఉంటుంది. మొట్టమొదటి తప్పు చేసినప్పుడు నీవు చేసినటువంటిది తప్పు అని నీకు తెలియజేస్తూ ఉంటుంది ఈ మనసాక్షి. అయితే అదే రకమైనటువంటి తప్పును మరలా చేసినప్పుడు మొదటిసారిగా మనసాక్షి గద్దించినట్లుగా రెండవసారి మనసాక్షి నిన్ను గద్దించదు. ఇదే విధంగా ఇంకో రెండు మూడు సార్లు నువ్వు చేసినట్లయితే అది తప్పని ఆ గ్రహింపు కూడా నీలో కలగటం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనసాక్షి అనేటువంటిది చనిపోయి ఉన్నదా లేకపోతే ఇంకను బ్రతికున్నదా అనేటువంటిది మొట్టమొదట మనం పరిశీలించుకోవలసినటువంటి విషయమై ఉన్నది. నీ మనసాక్షి గనక చనిపోయినది అయినట్లయితే దాని అర్థం ఏంటంటే నీవు ఒకే రకమైనటువంటి తప్పును అనేకమైనటువంటి సార్లు చేయటము, లేకపోతే అలవాటు పడిపోయినటువంటి రీతిగా నీ తప్పిదములను చేయటము చేస్తున్నటువంటి పరిస్థితిలో నీవు ఉండి ఉండవచ్చును. అయితే మనసాక్షి ఇంకను బ్రతికినట్లయితే అది నీకు తప్పని తెలియజేస్తూ ఉంటుంది. అది తప్పని తెలియజేసిన తర్వాత నీవేం చేస్తావు అనేటువంటిది తర్వాత విషయం. అయితే అది తెలియచేయటం అనేటువంటిది నీకు జరుగుతున్నదా లేదా అనేటువంటిది మొట్టమొదట మనం పరిశీలించుకునవలసి ఉన్నది. ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి నిన్ను నీవు పరీక్షించుకొని నీవు దేవుని బిడ్డవైనటువంటి ఒక వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి వాడవైనట్లయితే, నీవు దేవునితో ఎప్పుడు సంబంధం సరిగ్గా ఉండేలాగా చూసుకునే వ్యక్తి అయినట్లయితే, ఆ సంబంధం తెగిపోయిన వెంటనే నీవు గుర్తించగలుగుతావు. వెంటనే నీకు తెలిసిపోతుంది ఏదో జరిగింది, ఈ విషయంలో నేను తప్పు చేశాను అని చెప్పి ఆ తప్పు చేసిన వెంటనే నీకు అర్థం అవుతూ ఉంటుంది. చాలా మందికి ఇలాంటి గ్రహింపు అనేటువంటిది ఉండదు. రెండు రకాలని మనం చూడవచ్చు. కొంతమంది తప్పు చేసిన వెంటనే వారిని వారు గమనించుకుని నేను చేసినటువంటిది తప్పు, నన్ను క్షమించండి అని చెప్పేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇదే విధంగా తప్పు చేసిన తర్వాత కూడాను, తప్పు చేసామని తెలిసిన తర్వాత కూడాను దానిని గురించి మాట్లాడకుండగా, దానిని సరిచేసుకునవలసినటువంటి అవసరతను ఏమాత్రం గుర్తించకుండగా వారముల తరబడి, నెలల తరబడి, సంవత్సరముల తరబడి అదే విధంగా గడిపి వేసేటువంటి మనుషులు సహితము ఉంటూ ఉంటారు. అయితే నువ్వు ఎలాంటి వాడవుగా ఉండనై ఉన్నావు అనేటువంటిది దేవుడు నీకు విడిచిపెట్టి వేశాడు. నీవు ఆయన బిడ్డవై ఉండి ఆయన యొక్క వెలుగులో నీవు కొనసాగాలని అంటే, ఆయన యొక్క బిడ్డగా నీవు కొనసాగి నీవు ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ మనవి అనేటువంటిది ఆయనకు వినబడి ఆయన నీ మనవిని ఆలకించేటువంటి వాడవుగా ఉండాలంటే తప్పనిసరిగా నీకును దేవునికి మధ్య ఏ విధమైనటువంటి అడ్డు అనేటువంటిది ఉండకూడదు. అంటే ఆయన నియమించినటువంటి కట్టడలను నీవు అధిగమించి చేసేటువంటి యొక్క పొరపాట్లను నీవు సరిచేసుకునవలసి ఉన్నది. అంటే క్షమాపణ కోరనటువంటి తప్పిదము నీకును దేవునికి మధ్యన ఏ విధంగానూ నిలిచి ఉండకూడదు. అయితే చాలా మంది వీటిని పట్టించుకోరు. ఏమనుకుంటారంటే ఈ తప్పిదములు అనేటువంటి రొటీన్ లో ఏవో జరుగుతూ ఉంటాయండి, దేవుడు మనల్ని పక్కన పెట్టి వేస్తారా, మాకు అంతర్మానమైనటువంటి అనుభవం ఉన్నదండి, మేము ఇంతకాలం నుండి విశ్వాసులంగా కొనసాగుతున్నామండి, చర్చిలో పెద్దలంగా కొనసాగుతున్నామండి, ఇవన్నీ చెప్తూ ఉంటారే గాని అసలైనటువంటి ప్రాథమిక విషయమైనటువంటి దేవునికి నీకును మధ్యన ఉన్నటువంటి తప్పిదమును సరిచేసుకోనవలను అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వారు ముందుకు సాగలేరు విశ్వాస జీవితంలో. వారి వరకు వారికి ఏదో బాగానే వెళుతున్నట్లుగా అనిపించవచ్చు, కానీ నిజమైనటువంటి ఆ యొక్క భక్తి జీవితంలో ముందుకు సాగేటువంటి పరిస్థితి మాత్రం వారికి ఉండదు. మనస్సాక్షి చనిపోవటానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ఓవర్ రైడింగ్ అనేటువంటిది. మొట్టమొదటిసారి నీకు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అదే తప్పిదమును రెండవసారి చేసినప్పుడు అంతగా నిన్ను గద్దించదు, మూడవసారి చేసినప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఈ విధంగా రిపీటెడ్ గా నీవు ఒకే తప్పును చేసేటువంటి వాడవైనట్లయితే మనస్సాక్షి నిన్ను గద్దించడం మానివేస్తూ ఉంటుంది. కొంతమంది అలవాటు అయిపోతుంది ఈ మనస్సాక్షి అనేటువంటిది పక్కనే పెట్టేసి. ఈ మనస్సాక్షిని మనం పట్టించుకున్నట్లయితే జీవితంలో ముందుకెళ్లలేమండి, మన స్వప్రయోజనమును పొందలేమండి, మనం ఆశించేటువంటి వాటిని మనం పొందలేమండి. అసలు ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ నెత్తినేసుకున్నట్లయితే మనం అసలు ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేమండి, మన జీవితమే దుర్భరం అయిపోతుంది అని చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు ఈ లోకస్తులు. అయితే ఒక విశ్వాసిగా ప్రభువును ఎరిగినటువంటి బిడ్డగా మనస్సాక్షిని కలిగినటువంటి వాడవై ఉండాలి. దీన్ని ఓవర్రైడ్ చేసేటువంటి వాడుగా నీవు ఉండకూడదు. ఒక్కొక్కసారి తప్పిదములు జరుగుతుంటాయి. ఓవర్రైడ్ ఒకసారి ఎప్పుడైనా నీకు జరిగినట్లయితే వెంటనే దానిని నువ్వు సరిచేసుకునేటువంటి వాడుగా ఉండాలి. మరల మరల ఓవర్రైడ్ చేయాలనేటువంటి ఆ యొక్క అభిప్రాయం నీలోకి వచ్చినప్పుడు దానిని తీసి పక్కకు పెట్టేసేటువంటి వాడుగా, దేవునికి మాత్రమే లోబడేటువంటి వాడుగా నీవు ఉండవలసి ఉన్నది. ఇక రెండవది ఏంటంటే, భక్తి గర్వం అనేటువంటిది మన మనసాక్షిని చంపివేయటానికి, గ్రహింపు లేకుండా చేయటానికి మనకి చాలా సార్లు కారణమవుతూ ఉంటుంది. గర్వం అనేటువంటిది ఒకటి, అయితే భక్తి గర్వం అనేటువంటిది మరొకటి. రక్షణలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుతో మనం నడవటం ప్రారంభించిన తర్వాత, మనకి కొన్ని విధములైనటువంటి అనుభవములు కలిగిన తర్వాత, ప్రభువు మనలను కొద్దిగా ఆశీర్వదించి మనం ముందుకు సాగునట్లుగా ఆయన మనల్ని నడిపించుచున్నప్పుడు మనలో తెలియని రీతిగా వ్యర్థమైనటువంటి గర్వం అనేటువంటిది మనలోనికి వచ్చినట్లయితే, ఇది మనకు చూచుచున్నటువంటి ఆ యొక్క ప్రయోజనములను బట్టి, మనం వాక్యమునకు విధేయులమవుతున్నటువంటి ఆ యొక్క రీతిని బట్టి మనకు గర్వం వచ్చినట్లయితే, ఇది భక్తి గర్వంగా మారేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ భక్తి గర్వం అనేటువంటిది చాలా చాలా భయంకరమైనటువంటిది. గర్వం ఉన్నటువంటి వాళ్ళని కొంతవరకు మనం సరిచేయవచ్చునేమో, కానీ ఈ భక్తి గర్వం ఉన్నటువంటి వాళ్ళని సరిచేయటం అనేది చాలా కష్టం. దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి కూడా నువ్వు తగినటువంటి వాడు కాదని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవలసినది. కేవలము ఆయన చూపినటువంటి కృపను బట్టి, ఆయన నీపై చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, నీకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిపై ఉండాలి. అంతేగాని గర్వించేటువంటి వాడవుగా ఉండకూడదు, నువ్వు హెచ్చిపోయేటువంటి వాడవుగా ఉండకూడదు. దేవుడు నీలాంటి వారిని అనేక మందిని ఎరిగి ఉన్నాడు. నీకంటే దీనులైనటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. నీకును నాకు కలిగినటువంటి అనుభవములైనను, నీకును నాకు కలిగినటువంటి యొక్క భక్తి విశ్వాసములైనను ప్రాథమిక అంశముల వరకే పరిమితమై ఉన్నామని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. దేవుని కృపలో మనము నేర్చుకునవలసిన రీతిని గాని, దేవుని కృపలో మనము ముందుకు నడవలసిన రీతిని గాని ఎన్నడూ నేర్చుకున్నటువంటి వారం గాను, నడిచినటువంటి వారం గాను లేము అని మనకు అవసరతను ఎప్పుడు గుర్తించేటువంటి వారంగా మనము ఉండాలి. చాలా మందికి తగ్గింపు లేనటువంటి స్వభావం అంటూ ఉంటుంది. వారు ఏదో తప్పు చేస్తారు, అయితే తప్పు చేశారని వారికి తెలిసినప్పటికీ వారు తగ్గించుకోలేరు. ఎందుకంటే వారి యొక్క హోదాను, వారి యొక్క పదవు, లేకపోతే వారి యొక్క పెద్దరికము మరి ఒకటో వారికి అడ్డుపడటం వలన వారికి తగ్గింపు లేనటువంటి స్వభావము ఉంటూ ఉంటుంది. ఈ తగ్గింపు లేనటువంటి స్వభావం ఉన్నటువంటి వారు ముందుకు వెళ్లటం అనేటువంటిది ఆగిపోయి వెనకకు జారిపోవటం అనేటువంటిది ప్రారంభమవుతుంటుంది. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది క్రమంగా జరిగి తీరుతూ ఉంటుంది. కాబట్టి తగ్గింపు లేనటువంటి స్వభావం మనలో కనపడినట్లయితే దానిని సిలువ యుద్ధకు తీసుకుని వచ్చి ప్రభు యుద్ధ దాన్ని విడిచిపెట్టి దానిని మనం జయించేటువంటి వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనము కేవలము మనుషులమే అని ఎన్నడూ మర్చిపోకూడదు. మనము కేవలము మానవ మాత్రులమే. మనకున్నటువంటి అనుభవములైనను, మనకున్నటువంటి భక్తి విశ్వాసములైనను కేవలము ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉన్నవి. మనము నేర్చుకునవలసిన రీతిని ఇంకనూ నేర్చుకున్నటువంటి వారం కాము. మనం ఎదగవలసిన రీతిని ఇంకనూ ఎదిగినటువంటి వారం కాము. మనము ఉప్పొంగిపోవటకు అక్కడ కారణమేమీ లేదు అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలసి ఉన్నది. కొన్నిసార్లు సెల్ఫ్ సఫిషియెంట్ కావటం వలన కూడాను మనం గ్రహింపును కోల్పోతూ ఉంటాము. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కొంత దేవుడు మనల్ని ఆశీర్వదించటం వలన ఈ లోకరీతిగాను అదేవిధంగా ఆత్మీయ రీతిగాను కొంత మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారవుతాం. అంటే అంతకుముందు మనకున్నటువంటి ఆ యొక్క అవసరతలనేటువంటివి ఇప్పుడు ఉండకపోవచ్చు. ఉదాహరణకి నేను ప్రభు యుద్ధకి రావటానికి కారణం నాకేదో రోగం ఉండేది అనుకుందాం. ఆ రోగము ప్రభు యుద్ధకు రావటం వలన నాకు నయమైంది అనుకుందాం. ఇప్పుడు ఆ రోగం అనేటువంటిది ఏది లేదు. ఇప్పుడు నాకు డాక్టర్లు ఏమని చెప్పారంటే ఈ రోగంతో నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, నువ్వే చనిపోతావు త్వరలోనే అని చెప్పారు అనుకుందాం. అయితే నేను ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను బ్రతికి ఆ యొక్క రోగం నుండి బయటపడ్డాను అనుకుందాం. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డను అయ్యాను కాబట్టి నా యొక్క రక్షణన నేను కొనసాగిస్తున్నాను, దానిని బట్టి దేవుడు నాకు కొంత ప్రాస్పరిటీ కూడా అనుగ్రహించాడు అనుకుందాం. ఈ లోకరీతిగా కూడా నన్ను దీవించాడు అని అనుకుందాం. ఇప్పుడు నేను సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారైన తర్వాత మొదట ఉన్నటువంటి ఆ యొక్క మనస్తత్వం నాలో ఇప్పుడు ఉండదు. ఎందుకంటే నా అవసరం తీరిపోయినది, నేను బ్రతుకుతున్నాను, నేను ఆ యొక్క అపాయం నుండి బయటపడిపోయాను, ఆ అవసరత నాకు లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కళ్ళు పూడిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉండవచ్చు. ఇలాంటివి కొంతమందిలో జరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఇలాంటిది మనలో ఉన్నట్లయితే మనం ఏ స్థితి నుండి పడిపోయాము, ఏ స్థితికి మనం తిరిగి వెళ్లవలసి ఉన్నదో ఈ విషయములలో మనము ఆలోచించుకుని తిరిగి ప్రభు యొద్దకు చేరవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది. కొంతమందికి గ్రహింపు లేనటువంటి కారణం ఏంటంటే వారికి వాక్యం అనేటువంటిది సరిగ్గా తెలియకపోవటము. వాక్యం అనేటువంటిది బాగా చదివి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకే వాక్యమును గురించి కొన్ని చోట్ల చేయమని చెప్పినటువంటివి ఉన్నవి, అదే విషయమును కొన్ని చోట్ల చేయవద్దు అని చెప్పినటువంటివి కూడా బైబిల్లో ఉన్నవి. కాబట్టి ఏ సందర్భంలో ఎలా చెప్పారు అనేటువంటిది కూడా మనం లెక్కలోనికి తీసుకోనవలసి ఉన్నది. ఏ కాలంలో చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు, దాని యొక్క అంతరార్థం ఏంటి, దాని యొక్క భావం ఏమిటి, ఇవన్నీ కూడాను మనం పరిగణలోనికి తీసుకుని ఒక అంశం యొక్క దాని లోతైనటువంటి భావమును మనము గ్రహించవలసి ఉంటుంది. ఇవి తెలియనప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఇలా రాయబడి ఉన్నది కదండి అని చెప్పేసి మనలను మనం సమర్థించుకుంటూ మన తప్పులను మనం మనం సమర్థించుకుంటూ మన ఇష్టానుసారంగా జరిపేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అది సరైనటువంటి పరిస్థితి కాదు. కొన్నిసార్లు గ్రహింపు లేకపోవటానికి కారణం ఏంటంటే వాక్యములోని లోతుపాతులు తెలియకపోవటము. వాక్యములో అనేకమైనటువంటి అంశములు రాయబడి ఉన్నాయి. కొన్ని అంశములు ఎలా చెప్పబడినవంటే వాటిని చెయ్యమని ఒక చోట చెప్పబడినవి, వాటిని చెయ్యవద్దని మరొక చోట చెప్పబడినవి. కొన్ని చోట్ల అయితే రెండు పక్కపక్కనే చెప్పబడినటువంటి సందర్భములు కూడా ఉన్నవి. ఇలా నువ్వు చెయ్యమంటాడు, వెంటనే నువ్వు ఇలా చేయవద్దని కూడా చెప్తా ఉంటాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనం కనుగొనగలము. కాబట్టి బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని అంటే మొట్టమొదటిగా మనము బైబిల్ని జ్ఞానయుక్తంగా చదవవలసి ఉన్నది. దానిలో అర్థం కానటువంటి అంశములు ఎన్నో ఉంటూ ఉంటాయి. అది ఎప్పుడు రాయబడినది, ఏ పరిస్థితుల మధ్య వ్రాయబడినది, ఆ మాట ఎవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇలాంటి అంశములన్నీ కూడాను లెక్కలోనికి తీసుకుని ఒక అంశం యొక్క అర్థమును నువ్వు గ్రహించాలి అని అంటే ఆ అంశమునకు సంబంధించినటువంటి బైబిల్లో చెప్పబడిన అన్ని పరిస్థితులను నీవు గమనించిన తర్వాత, వాటిని స్టడీ చేసిన తర్వాత, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఏ అర్థంతో అవి చెప్పబడినవి అనేటువంటిది వివేచించడానికి నీకు వీలుంటుంది. లేకపోయినట్లయితే ఏదో అక్కడ రాశారు కదా అనేటువంటి ఆ యొక్క మాట అర్థమును తీసుకుని దాని వెనుకనున్నటువంటి ఆ భావమును విడిచిపెట్టేసేటువంటి వాడివై ఉంటూ ఉంటావు. ఉదాహరణకు వ్యభిచారమును గురించి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడటం అనేటువంటిది జరిగింది. అయితే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత వ్యభిచారం అంటే అప్పటి వరకును ప్రజలకున్నటువంటి ఆ యొక్క గ్రహింపు ఏంటంటే క్రియాపూర్వకమైనటువంటి పాపమే వ్యభిచారం అనేటువంటి ఆ యొక్క గ్రహింపులో ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమని చెప్పాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును తన హృదయమందు అప్పుడే ఆమెతో పాపం చేసిన వాడవుతాడు అని చెప్పాడు. ఈ యొక్క భావము మొట్టమొదట బైబిల్లో రాయబడినప్పుడే దానిలో ఇమిడి ఉన్నది. కానీ దానికి ఉన్నటువంటి ఆ క్లారిఫికేషన్ అనేటువంటిది ప్రభు వచ్చిన తర్వాత గాని దానిలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉంటూ ఉంటాయి బైబిల్లో. కాబట్టి ఏదో ఒక మాటను పట్టుకొని ఆ మాట చొప్పున మనకు అర్థమైంది, ఆ పదము యొక్క బాహ్య రూపాన్ని బట్టి మనం ఏదో దాని అర్థం ఇదని చెప్పేటువంటి వారంగా ఉండకూడదు. ఈ విధముగా వాక్యం యొక్క లోతుపాతులు మనకు తెలియకపోయినట్లయితే మనము గ్రహింపును పొందలేనటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కొంతమంది తప్పు ఉప్పుల మధ్యన తేడా గుర్తించలేనటువంటి పరిస్థితిలోని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వారి ఆత్మీయ సంబంధమైనటువంటి గ్రహింపు ఏ పరిస్థితికి దిగజారిపోతుందంటే వారికి సరైనటువంటి ప్రార్థన లేకపోవటం వలన, భక్తి జీవితమును సరిగా మెయింటైన్ చేసుకోకపోవటం వలన, ప్రభు సన్నిధి నుండి బహుదూరంగా వెళ్లిపోయినటువంటి వారై వారికి వారు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లిపోతూ ఉంటారు. కొంతమంది వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతమంది రక్షణ పొందక పూర్వము వారి నోటి నుండి ఏ రకమైనటువంటి మాటలు అయితే వస్తూ ఉండేవో అదే రకమైనటువంటి మాటలు సహితము ఉచ్చరించేటువంటి వారుగా దిగజారిపోతూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో వారికి చాలా సార్లు మనసాక్షి అనేటువంటి గుర్తించడం జరిగింది. కానీ దానిని ఎన్నో మార్లు వారు ఓవర్ రైడ్ చేయటం వలన వారికి ఆ మనసాక్షి అనేటువంటిది చనిపోయింది. వారు పలికేటువంటి మాటలు వాక్యానుసారమైనవి కావని, ఇతరులను ఆత్మీయరీతిగా దిగదార్చేవని ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేటువంటిది పూర్తిగా పోవటం వలన వారు ఆ స్థితిలో ఉంటూ ఉంటారు. కాబట్టి మనం ఆ స్థితికి దిగజారిపోయినట్లయితే చాలా కాలం క్రితమే దేవుని యొక్క సన్నిధిని మనము కోల్పోయాము అని అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఇక రెండవది రిపెంటెన్స్ అనేటువంటిది, పశ్చాత్తాపం అనేటువంటిది. నీవు సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి అయినట్లయితే, అంటే మనం తప్పిదము ఏదైనా చేసినప్పుడు సరైన రీతిగా మనకు వెంటనే గ్రహింపు కలిగినట్లయితే, దేవునితో నీవు సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే తప్పనిసరిగా నీకు వెంటనే అది గ్రహింపు అవుతుంది. అది డిలే అవుతున్నదంటే నీకును దేవునికి ఉన్నటువంటి యొక్క సంబంధము అంత క్లియర్ గా లేదని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే సరైనటువంటి విశ్వాసకి ఏదైనా పొరపాటు చేయగానే వెంటనే అది ఎలా ఉంటుందంటే ట్రిప్ అవుతూ ఉంటుంది. సర్క్యూట్ బ్రేకర్స్ అని ఉంటూ ఉంటాయి మనకి ఈ ఎలక్ట్రిసిటీలో. ఇంట్లో ఏదైనా సరే ఎవరికైనా షాక్ కొట్టవలసినటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటువంటివి వచ్చినవి. అవి వెంటనే ఏమవుతాయంటే మనిషికి షాక్ వెళ్లకుండా ట్రిప్ అయిపోతూ ఉంటాయి, సర్క్యూట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఆ విధమైన అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఉన్నది. అదేవిధంగా మనకి కూడాను వెంటనే గ్రహింపు అనేటువంటిది వెంటనే కలుగుతూ ఉంటుంది. ఇది కలగట్లేదు అంటే అర్థం ఏంటంటే అప్పుడు నువ్వు కొంత వెనకబడి ఉన్నావని గ్రహించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. సరే నువ్వు సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి అయినట్లయితే తప్పు చేసిన వెంటనే నీకు పశ్చాత్తాపం అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. గ్రహింపు కలగటం వేరు, పశ్చాత్తాపం అనేటువంటిది వేరు. నీవు జరిగినటువంటి అంశాన్ని గురించి, విషయాన్ని గురించి, తప్పుదమ్ముని గురించి ఆలోచించినప్పుడు నీకు గ్రహింపు కలగవచ్చు, నేను చేసినటువంటిది అంత బాగాలేదే అని చెప్పేటువంటిది. అది నీలో కలిగేటువంటి గ్రహింపు. అది బాహ్యరీతిగా ఉండదు, అది లోపల నీ లోపల కలుగుతుంటుంది. అయితే పశ్చాత్తాపం అనేటువంటిది ఏంటంటే దానికి అనుబంధంగా కలిగేటువంటి చర్య. అంటే నేను చేసినటువంటిది తప్పు, కాబట్టి ఈ తప్పిదము నేను సరిచేసుకునవలసిన అవసరం ఉన్నది. దీనిని సరిచేసుకునకుండగా ప్రభు యొక్క సన్నిధిలో నేను సరైనటువంటి రీతిగా ఆరాధించలేను. ఆయన నా మనవిని ఆలకించడు. నీవు ఏం చేసినప్పటికీ వ్యర్థమైపోతుంది నా భక్తి విశ్వాసము లేనటువంటివి, కాబట్టి దీన్ని నేను సరిచేసుకుంటాను అని లోబడేటువంటి యొక్క మనసు కలిగి నీలో నేను చేసినటువంటిది తప్పు అని చెప్పగలిగినటువంటి ఆ యొక్క రెడీనెస్ ఎప్పుడైతే వస్తుందో అది పశ్చాత్తాపం అని అంటూ ఉంటాం. కొంతమంది ఈ గ్రహింపుతో ఆపేస్తూ ఉంటారు. ఆ గ్రహింపు కలిగినా సరే దాన్ని అక్కడతో ఆపేస్తూ ఉంటారు. కాదు, దాన్ని కొనసాగించవలసి ఉన్నది, దానిని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకుని వెళ్లవలసి ఉన్నది. అది నీ యొక్క మనసాక్షి అనేటువంటిది నిర్మలంగా ఉన్నట్లయితే, ప్రభువుకు నీవు లోబడేటువంటి వాడుగా ఉన్నట్లయితే మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి నీవు వెళ్ళగలుగుతావు. ఆ రెడీనెస్ అనేటువంటిది వస్తుంది. అప్పటి వరకు నీ యొక్క రెడీనెస్ అనేటువంటిది రాదు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పగలిగి పరిస్థితి నీకు రాదు. గ్రహింపు అనేటువంటిది నీకు కలుగుతూ ఉండి పశ్చాత్తం వరకు నువ్వు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నువ్వు అర్థం చేసుకోవలసినటువంటిది ఏంటంటే నువ్వు చేసేటువంటి భక్తి కేవలము నీకు మాత్రమే సరిపోతుంది. అంతేగాని దేవుని శక్తి లేకుండా నీకు నీవుగా ప్రాకులాడేటువంటి వ్యర్థ ప్రయత్నంగా మాత్రమే అది మిగిలిపోతూ ఉంటుంది. కేవలము నీవు అలవాటుగా ప్రతిరోజు వెళ్లేటువంటి సమయానికి వెళతావు, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో కొద్ది మాటలు నీకు నీవు చెప్పుకుని వస్తుంటావు తప్ప ప్రభుతో నీకున్నటువంటి యొక్క సంబంధం అనేటువంటిది ఏ విధంగానూ కలిగి ఉండలేవు. అంటే ఇది ఎలా ఉంటుందంటే టెలిఫోన్ దగ్గరికి వెళ్లి మనము ఆ ఫోన్ డెడ్ అయిపోయినప్పుడు మన నంబర్ ఏదో నొక్కి అవతల వ్యక్తికి ఎలాగో వెళ్ళదు, ఫోన్ డెడ్ అయిపోయింది, గంట రెండు గంటల నీ ఇష్టం ఏదైనా మాట్లాడుకుని ముచ్చటగా అక్కడ పెట్టేసినట్లుగా ఉంటుంది. అవతల వ్యక్తికి వినపడదు, ఆ వ్యక్తి అసలు రిసీవ్ చేసుకోనలేదు దాన్ని. ఈ విధమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండకూడదు. దాన్ని పునరుద్ధరించిన తర్వాత అప్పుడు మనము సరైనటువంటి సంబంధం కలిగినటువంటి వారమై దేవునితో ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకుని ఎప్పుడు కొనసాగేటువంటి వరంగా మనము ఉండవలసి ఉంటూ ఉంటుంది. గ్రహింపు పశ్చాత్తాపము అయిన తర్వాత లోబడుట అనేటువంటి స్టెప్ ఉన్నది. చాలా మందికి ఈ రెండు స్టెప్పులు వెళతారు, మూడో స్టెప్కి వచ్చేటప్పటికి ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు గ్రహింపు కలుగుతుంది, వారికి ఆ రెడీనెస్ కూడా కలుగుతుంది. అయితే మనుషుల యుద్ధకు వెళ్ళి మేము తప్పు చేసాము అని చెప్పినట్లయితే మమ్మల్ని ఎలా చూస్తారు, మా హోదా ఏమైపోతుందో, మా యొక్క లెవెల్ ఏమైపోతుందో అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్స్ తోటి వెళ్ళి లోబడేటువంటి వారుగా ఉన్నారు. ఇది కొంత గర్వంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. గర్వమే కాదు, ఇంకా ఇతర విషయాలు కూడా దీనిలో ముడిపడి ఉన్నాయి. అయితే గర్వంతో ప్రధానంగా ముడిపడి ఉన్నటువంటిదిగా దీన్ని మనం చూడవచ్చు. నీకు కావలసినటువంటిది దేవునితో సంబంధం అయినట్లయితే నీవెవరవైనప్పటికీ, నీవు లోకంలో ఎంత పెద్దవాడవైనప్పటికీ, నీ హోదా ఏదైనప్పటికీ, నీవు తప్పు చేసినప్పుడే కదా నీవు క్షమాపణ అడగవలసినటువంటిది. నువ్వు తప్పు చేయకుండా క్షమాపణ అనేటువంటిది కోరవలసిన అవసరం లేదు కదా. అయితే నీవిప్పుడు క్షమాపణ కోరవలసినటువంటి అవసరం వచ్చిందంటే నువ్వు తప్పు చేసావనే కదా అర్థము. నువ్వు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పలేనటువంటి వాడివి, ఏ రకంగా నువ్వు విశ్వాసవి కాగలవు. కాబట్టి మనం జ్ఞానంతో ఆలోచించుకోవలసినటువంటి అంశం ఇది. లోబడుట అనేటువంటిది నువ్వు చేయవలసినటువంటి పని. దేవుడు నీకు గ్రహింపు చేయగలడు, నీ యొక్క హృదయములోనికి తన వెలుగును ప్రకాశింప చేయగలడు, నువ్వు ఏ విధంగా ఉన్నావో చెప్పగలడు, చూపించగలడు. అంతవరకే గాని ఈ లోబడుట అనేటువంటిది నీకు నీవుగా పర్సనల్ గా తీసుకోవలసినటువంటి నిర్ణయం అయి ఉన్నది. ఈ నిర్ణయమును నీవు నువ్వు తీసుకునవలసి ఉన్నది. దేవుని వాక్యానికి లోబడటం అనేటువంటిది ఎప్పుడు ఆశీర్వాదకరమే గాని అది శాపగ్రస్తమైనటువంటిది కాదు. దాని వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదము, దాని వెనుక ఉన్నటువంటి కృప దాగి ఉంటుంది. కానీ మనం చాలా సార్లు అహంభావం చేత, అవివేకం చేత, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి లోబడేటువంటి వారంగా ఉండము. ఇది మనం కొంత గమనించుకోవాలి. అందరికీ ఇది సాధ్యమైనటువంటిది కాదు. దేవునికి పూర్తిగా లోబడినటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. నాకు తెలుసు కొంతమంది పెద్దవారైనటువంటి వారు చిన్న వారి వద్దకు వచ్చి వారు పొరపాట్లు చేసినప్పుడు నేను చేసినటువంటిది తప్పు, ఈ విధంగా నేను చేయకుండా ఉండవలసినది చేశాను, నన్ను క్షమించండి అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొంతమంది చిన్నవాళ్ళు సైతము పెద్దవాళ్ల దగ్గరకు వెళ్ళి వారి యొద్ద క్షమాపణ కోరండి, మీరు చేసినటువంటిది తప్పు, పెద్దవారి దగ్గర అలా చేయకూడదు అని చెప్పినప్పుడు వీరు చిన్నవారైనప్పటికి పెద్దవారి దగ్గరకు వెళ్ళి వారి యొద్ద క్షమాపణ కోరటానికి వారు సంసిద్ధంగా లేకుండగా వారంతటే వారే ఆ యొక్క మొరటుతనమును బట్టి, మొండితనమును బట్టి అదే విధంగా కొనసాగిన వారిని సహితము నేను ఎరుగుదను. కొంతమంది పూర్తిగా లోబడేటువంటి వారు ఉండరు, కొంత లోబడేటువంటి ఆ యొక్క స్టేజ్ లో ఉంటారు, కానీ పూర్తిగా మాత్రము లోబడరు. అంతవరకు అయితే నేను చేస్తానండి, అంతకు మించింది అయితే నేను చేయనండి అంటూ ఉంటారు కొంతమంది. మరి అంటే అంతవరకు వీరు తప్పిదం చేశారని కాబోలు వీరి యొక్క భావన మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ మన హృదయాంతరంగంలో లోబడేటువంటి స్థితి, తగ్గించుకునేటువంటి స్థితి అనేటువంటిది సాధారణంగా ఉండదు. అది ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు యొక్క సన్నిధికి నీవు వచ్చినప్పుడు మాత్రమే, క్రీస్తు యొక్క సిలువ యొద్దకు వచ్చి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడేటువంటి అంశమై ఉంటుంది. ఆ విధంగా తగ్గించుకునేలాగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇక మూడవది క్షమాపణ కోరటం అనేటువంటిది. సరైనటువంటి గ్రహింపు, పశ్చాత్తాపము నీకు కలిగినట్లయితే, లోబడేటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, క్షమాపణ కోరేందుకు నీవు ఏ విధంగానూ వెనుకాడేటువంటి వాడవుగా ఉండవు. చాలా మందిలో ఇది చాలా కాలం తర్వాత జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో చనిపోబోయే ముందు జరుగుతూ ఉంటుంది. వీరు చేసినటువంటి తప్పిదములు ఎప్పుడో కొన్ని సంవత్సరముల ముందు చేసినవై ఉంటాయి, కానీ వాటిలో లోబడరు వారు. అయితే మరణశయ్య మీద ఉన్నప్పుడు అప్పుడు ఎవరో దైవజనులు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నీవు మరణమునకు సిద్ధముగా ఉన్నావు, దేవుని చూచేందుకు నీవు రెడీగా ఉన్నావా అని ఎవరైనా వారికి చెప్పినట్లయితే అప్పుడు వారు ఆలోచించుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వారు గ్రహించుకొని కొంతమంది వారి యొక్క తప్పిదములను, ఎప్పుడో చేసినటువంటి యొక్క తప్పిదములను సరిచేసుకునేటువంటి వారుగా కొందరు ఉంటూ ఉంటారు. కొంతమంది ఆ సమయంలో కూడా మొండికతోతే వెళ్లేటువంటి వారుగా ఉండేటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్నటువంటి యొక్క మొండి వైఖరి అనేటువంటిది మనలను ఎంతవరకైనా తీసుకుని వెళ్ళగలదు. సరైనటువంటి గ్రహింపు, పశ్చాత్తాపం కలిగితే క్షమాపణ కోరేందుకు నీవు ఏ విధంగానూ వెనకాడేటువంటి వ్యక్తివిగా ఉండవు. ఇది నీకే అర్థమవుతూ ఉంటుంది. నువ్వు చేసినటువంటిది తప్పని, నువ్వు చేయవలసినటువంటిది దాన్ని సరిచేసుకోవటం అని, నువ్వు క్షమాపణ చెప్పవలనని, ఇవన్నీ కూడా నువ్వు ప్రభుత్వం నీవు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా నీకు మనసాక్షి తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ. కానీ కొంతమందిలో దీన్ని ఓవర్ రైట్ చేయటం వలన వారి యొక్క హృదయ పరిస్థితిని బట్టి వేరొక వచ్చి కొన్నిసార్లు చెప్పవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇలా జరిగినాయండి విషయాలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికో ఎవరో ఏదో చెప్తే అప్పుడు ఆయన దీని గురించి ఎలా జరిగినవి, ఏం జరిగినవి ఇలాంటివన్నీ కూడా ఆలోచించి, తమ్ముడా ఇలా జరిగిందంట కదా, మరి ఇది నువ్వు చేయటం సరైనటువంటిది కాదు కదా అని వచ్చి తిరిగి మనకు చెప్పే పర్యంతము మనకి ఆ యొక్క గ్రహింపు రావటం లేదంటే మనం కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది మనుషుల యొద్దకు వెళ్లి క్షమాపణ కోరటం అనేటువంటిది అత్యంత న్యూనతమైనటువంటి విషయంగా భావిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరటంలో మనకి ఏమున్నది. కొన్ని సర్కిల్స్ లో, కొన్ని సముదాయాలలో అయితే అసలు ఆ క్షమాపణ మాట అనేటువంటిది, సారీ అనేటువంటి మాట రావటం కూడా ఉండదు. కొన్ని సముదాయాల్లో వారు చిన్న పొరపాటు చేసినా సరే ఐఎమ్ సారీ అని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొన్ని దేశాల్లో గాని, కొన్ని సర్కిల్స్ లో గాని, కొన్ని కమ్యూనిటీస్ లో గాని, అయితే కొన్ని కమ్యూనిటీస్ లో మాత్రం ఆ మాట చెప్పటం అనేటువంటిది వారికి ఎంత న్యూనతగా భావిస్తారంటే ఆ మాట ఏ విధంగానూ చెప్పేటువంటి వారుగా వారు ఉండరు. నేను గమనించినటువంటిది ఏంటంటే బాయ్స్ గర్ల్స్ మధ్యన, మెన్ విమెన్ మధ్యన కూడా ఈ తేడా ఉన్నట్లుగా నేను గమనించాను. నేను బాయ్స్ కాలేజ్ లోనూ పనిచేశాను, గర్ల్స్ కాలేజ్ లో కూడా పనిచేశాను. బాయ్స్ వాళ్ళు తప్పిదం చేస్తే నేను చేసింది తప్పండి అని ఒప్పుకునేటువంటి వారుగా ఉండేవారు. ఈ గర్ల్స్ మాత్రం నేను చేసినటువంటిది తప్పు అని ఎన్నడూ నాతో చెప్పేటువంటి వారుగా ఉండేవారు కాదు. పక్కగా వారు చేసినటువంటి తప్పని అక్కడ కనపడుతూనే ఉండేది, కానీ నేను చేయలేదండి అది అని బోకరిస్తూనే ఉండేవారు. ఇలాంటి మనస్తత్వం ఈ యొక్క జెండర్ మధ్యం కూడా ఉన్నట్లుగా నేను గమనించాను. అదే విధంగా మెన్ అండ్ విమెన్ మధ్యన కూడా ఇది నేను గమనించాను. మగవారు అయినటువంటి వారు కొంత వారు ఫెయిర్ గా ఉండి నేను చేసినటువంటి తప్పండి అని చెప్పేటువంటి ఆ యొక్క అవకాశము స్త్రీలతో పోలిస్తే కొంత హెచ్చుగా ఉన్నదేమో అనిపించింది ఆ మాటకు నాకు. అయితే ఇది ఎవరి అభిప్రాయము వారిది, ఎవరి అనుభవం వారిది. ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే ఇది జెండర్ కానివ్వండి మరి ఒకటి కానివ్వండి, నీకు అవసరం ఉన్నట్లయితే నీ మనసాక్షి నీకు తెలియజేస్తుంది. ఆ మనసాక్షి నీకు తెలియజేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఎప్పుడో వెనుకకు తగ్గిపోయి ఉన్నావని జ్ఞాపకం ఉంచుకోవలసినది. కొంతమంది చేసేటువంటి యొక్క భక్తి విశ్వాసంలో మాటల వరకు పరిమితం అయి ఉంటాయి. వారికి ఇలాంటి ఏమీ రాకూడదు. వాడు మామూలుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం అనేటువంటిది, మంచిగా డ్రెస్అప్ చేసుకోవటం అనేటువంటిది, రెగ్యులర్ గా కూటాలకు వెళ్ళటం అనేటువంటిది, క్రమం తప్పకుండా వెళ్ళటం అనేటువంటిది, వారికి దినచర్యలో కూడాను ప్రార్థనకు తర్వాత వాక్యానికి సమయములు అనుగ్రహించటం అనేటువంటివి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ తప్పిదములు సరి చేసుకుంటాం అనేటువంటిది మాత్రం తీసే, అది పక్కన పెట్టేసే. తప్పిదములు ఏంటి, సరి చేసుకోవటం ఏంటి, అసలు నేను తప్పిదము చేయటం ఏంటి అనేటువంటి రీతిలో వారు ఉంటూ ఉంటారు. మనుషులం అనేటువంటి మనము తప్పిదము చేసేటువంటి నైజము కలిగినటువంటి వారు. అందుకే ఆది తల్లిదండ్రులతో ప్రారంభమైనటువంటి ఆ తప్పిదము ఇప్పటి వరకును ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు, చేయబోతున్నారు. తప్పిదము చేయనటువంటి వారు ఎవరు లేరు. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆజ్ఞానుసారమైనటువంటిది విడిచి పక్కకు తొలగిపోయినటువంటి వారే ప్రతి ఒక్కరు కూడాను. కాబట్టి మనము తగ్గించుకుని వాక్యం ఏమి చెప్తున్నది, వాక్యమునకు లోబడేటువంటి వారంగా ఉండాలి. గాని మనము మన మెట్టును పైన ఎక్కడో ఉన్నదని ఊహించుకుంటూ ఆ ఊహించుకున్నటువంటి ఆ మెట్టు మీద మనం కూర్చొని కిందకు చూడలేనటువంటి పరిస్థితిలో మనము విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది గ్రహింపును గురించి ఆలోచించాం, పశ్చాత్తాపమును గురించి ఆలోచించాం, లోబడటను గురించి ఆలోచించాము, క్షమాపణ కోరటాన్ని గురించి ఆలోచించాము. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయములు. ఇది కేవలము రక్షణ పొందే సమయంలో మాత్రమే మనకు ఉపయోగపడేటువంటివి, అవసరమైనటువంటివి కాదు. గాని ఇవి ఎల్లవేళలా మనకు కావలసినటువంటి, మనము ఉపయోగించుకునవలసినటువంటి అంశములై ఉన్నవి. వీటి విషయములో మనకు సరైనటువంటి అవగాహన అనేటువంటిది కావలసినది. వీటిని వాడటంలో మనము జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పొరపాటు చేసినప్పుడు నువ్వు వెంటనే గ్రహింపు కలిగేటువంటి వాడవుగా ఉంటున్నావా, లేకపోతే కలగనటువంటి వాడవుగా ఉంటున్నావా? ఒకవేళ కలుగుతూ ఉన్నట్లయితే దానిని ఓవర్ రైట్ చేసేటువంటి వాడుగా ఉంటున్నావా, లేకపోతే నీ మనసాక్షికి లోబడేటువంటి వాడుగా ఉంటున్నావా? తరువాత గ్రహింపుతోనే నీవు ఆగిపోతున్నావా, ఆ నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళగలుగుతున్నావా? గ్రహింపును కూడా దాటి నీవు పశ్చాత్తాపం వరకు వెళ్ళినట్లయితే ఆ తర్వాత స్టెప్ ను కూడా పూర్తి చేసేటువంటి వాడుగా, క్షమాపణ కోరేటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావా అనేటువంటిది మనం గమనించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దినముందు నీ మనసాక్షి దేవుని ఎదుట నిర్మలంగా ఉన్నదా, లేక వాయిదా వేసేటువంటి పరిస్థితులను సరిచేయవలసినటువంటి పొరపాట్లు ఇంకా నీ ముందు కనపడుతున్నాయా? అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధలడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరమును పొందునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినమందు ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఈ దినమందు మనం ఎలా ఉన్నాము, మన మనసాక్షి మనని గురించి దేవుని ఎదుట ఏమి సాక్ష్యమిస్తూ ఉన్నది, నీవు సరైనటువంటి వాడవని సాక్ష్యమిస్తూ ఉన్నదా? నీవు ఈ క్షణమందు ప్రభు పిలిచినట్లయితే వెళ్లి నీ యొక్క లెక్కను అప్పగించగలిగినటువంటి వాడవై ఉన్నావని ఆ మనసాక్షి నిన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నదా? ఒకవేళ సాక్ష్యం నీలో నీ మనసాక్షి ఇవ్వకపోయినట్లయితే వెంటనే నీవు లోబడవలసినటువంటి అవసరం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకోవలసినది. ఆ విధంగా లోబడినట్లుగాను మనలను మనము తగ్గించుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనలను లోబరుచుకొని ఆయనకు నమ్మకస్థలమై జీవించేటువంటి వారంగా మనం ఉండగలుగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, లోబడేటువంటి హృదయమును, గ్రహింపును, పశ్చాత్తాపమును మాకు అనుగ్రహించండి. మేము చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నములని వ్యర్థ ప్రయత్నములని మీకు సరైనటువంటి లెక్కన అప్పచెప్పవలసి ఉన్నదని మేము మీ యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు బోకరించలేమని ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి మా యొక్క అహంభావములను అవివేకమును విడిచి మీరు కోరేటువంటి విధంగా మేము బ్రతకగలుగునట్లుగా, మీరు ఆశించేటువంటివి మా యొద్ నుండి మీరు పొందగలిగినట్లుగా మమ్మలను మేము తగ్గించుకుని సరిచేసుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.